சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம்.
18வது அத்தியாயம் 52வது ஸ்லோகம்.
விவிக்த சேவி லக்வாஷி யத வாக்காய மானசஹ த்யான யோக பரோ நித்யம் வைராக்யம் சமுபாஶ்ரிதஹ
ఈ మోక్ష సన్యాసం అనే అధ్యాయంలో కృష్ణ పరమాత్మ భగవద్గీత యొక్క సారాంశాన్ని మొత్తాన్ని మనకు అందిస్తున్నారు. కర్మయోగము, జ్ఞానయోగం ఈ రెండు సాధనాల ద్వారా మనిషి తన యొక్క జీవన గమ్యాన్ని చేరగలడు అనే విషయాన్ని మనకు ఈ భగవద్గీత ద్వారా తెలుస్తుంది. 3వ అధ్యాయంలో చెప్పిన కర్మయోగాన్ని 4, 5, 9, 13, 14 అధ్యాయాల్లో చెప్పినటువంటి జ్ఞానయోగాన్ని మరల మనకు తిరిగి గుర్తు చేస్తున్నారు కృష్ణ పరమాత్మ. నేనేం చెప్పాను అర్జున, ఆ విషయాన్ని నీకు మరలా గుర్తు చేస్తున్నాను అనే విషయాన్ని ఇక్కడ ఈ శ్లోకాల్లో చెప్తున్నారు. 50వ శ్లోకం వరకు, 49 వరకు కర్మయోగాన్ని గురించి సారాంశం చెప్పి మళ్ళీ 50వ శ్లోకం నుంచి 55వ శ్లోకం వరకు జ్ఞానయోగాన్ని గురించి చెప్తున్నారు. 56 నుంచి 62 వరకు మళ్ళీ కర్మయోగం, 41 నుంచి 49 కర్మయోగం, 50 నుంచి 55 వరకు జ్ఞానయోగం, 56 నుంచి 62 వరకు మళ్ళీ కర్మయోగం, కర్మయోగాన్ని గురించి చెప్తున్నారు. ఇప్పుడు మనం చూసే శ్లోకాలు జ్ఞానయోగం గురించి 50వ శ్లోకంలో మొదలుపెట్టారు. నిధిధ్యాసనం అనేటువంటి దాని గురించి చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. జ్ఞానయోగం అంటే ఏమిటి అన్నారు. జ్ఞానయోగం అనేటువంటిది శ్రవణ మనన నిధిధ్యాసనం కలిపి జ్ఞానయోగం అంటాం. శ్రవణ మనన నిధిధ్యాసనం, శ్రవణం అయిపోయింది, మననం అయిపోయింది, ఇప్పుడు ఏం చెయ్యాలి అర్జునుడు అని 18వ అధ్యాయం అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి మర్చిపోవాక నాయన నిధిధ్యాసనం చెయ్యి అన్నారు. చదివిన దాన్ని జీర్ణం చేసుకో అని అర్థం. నిధిధ్యాసనం అంటే ఏమిటి? నా దగ్గర విన్నటువంటి శాస్త్రాన్ని మర్చిపోకుండా నిధిధ్యాసనం చెయ్యి. ఎలా చెయ్యాలి అన్నారు. దానికి అర్హతలు చెప్తున్నారు నిధిధ్యాసనం చెయ్యడానికి. 50వ శ్లోకం నుంచి చదివిన దానికి ప్రతిఫలం ఉండాలి కదా, ఫలితం ఉండాలి కదా. ఆ ఫలితం ఏమిటి అంటే జీవన్ముక్తి, మోక్షం. ఆ ఫలితాన్ని విన్నంత మాత్రాన రాదు నాయన. ఉత్తమ అధికారికి అయితే వినేటప్పుడే వచ్చేస్తుంది. ఉత్తమ అధికారి అంటే చిన్నప్పటి నుంచి సాధన చేస్తూ, కర్మయోగం చేస్తూ, ఉపాసన చేస్తూ, ప్రాపంచిక విషయాల మీద కోరిక లేకుండా చిన్న వయసులోనే వస్తాడు చూసారా. అటువంటి వ్యక్తి క్లాసులో కూర్చోగానే శ్రవణకాలే ఏవ వినేటప్పుడే కేనోపనిషత్తు స్టూడెంట్ లాగా అహం బ్రహ్మాస్మి అని చెప్పి అర్థమైపోతుంది. అలా ఉండేవాళ్ళు ఎక్కడో, చాలా రేర్. కానీ సామాన్యంగా సాధారణంగా అందరూ ఈ నిధిధ్యాసనం అవసరం. ఉత్తమ అధికారికి అక్కర్లేదు నిధిధ్యాసనం, ఎందుకంటే వినేటప్పుడే జీర్ణమైపోతుంది. కొంతమందికి అన్నం తినేటప్పుడే జీర్ణమైపోతుంది, కొంతమందికి తిన్న తర్వాత 4 గంటలకి 3 గంటలకు కూడా జీర్ణం కాదు. ఎందుకంటే జీర్ణం మందం, కొంచెం పొట్టలో మందం ఉంటే వెంటనే జీర్ణం కాదు. కొంతమందికి జీర్ణ శక్తి ఎక్కువ, బాగా ఎక్సర్సైజ్ యోగా ఆసనాలు వేయడం అలవాటున్న వాళ్ళకి జీర్ణశక్తి ఎక్కువగా ఉంటుంది, తొందరగా జీర్ణం అయిపోతుంది. అదేవిధంగా ఈ అభ్యాసం చేసి చిన్నప్పటి నుంచి ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకి, ఉపాసన ధ్యానం కర్మయోగం అష్టాంగ యోగం చేసిన వాళ్ళకి శ్రవణం చాలా సులభం. వాళ్ళకి సమస్య ఉండదు, వాళ్ళు అన్నిట్లో తయారుగా ఉన్నారు. కానీ కృష్ణ పరమాత్మ వాళ్ళని గురించి మాట్లాడటం లేదు. ఉపనిషత్తు అంతా ఉత్తమ అధికారులకి, భగవద్గీత మంద మధ్యమ అధికారులకి, అటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. అందుకని స్మృతి గ్రంథం అన్నాం. అందుకనే అర్జున, డోంట్ ఓవర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్ అని అర్థం. నేను ఉత్తమ అధికారిని అని చెప్పి భ్రమలో పడవద్దు. మంద మధ్యమ అధికారి లాంటి వాడివే అన్న ఉద్దేశంతో అందరినీ, మానవులందరినీ మనసులో పెట్టుకోని కృష్ణ పరమాత్మ నిధిధ్యాసనం చాలా అవసరం. విన్న విషయం మనకు కష్ట సమయాల్లో గుర్తుకు రావాలి. నేను ఈ శరీరాన్ని కాదు అనేటువంటి విషయం మనకు గుర్తుకు రావాలి. వచ్చినప్పుడు ఆ జ్ఞాన ఫలం మనకు ఆనందాన్ని సుఖాన్ని ఇస్తుంది, మనలో దుఃఖం రాదు. కనుక ఆ ఫలాన్ని పొందాలి అంటే నువ్వు దాన్ని అభ్యాసం చెయ్యాలి. కూర్చోనైనా చెయ్యొచ్చు. నిధిధ్యాసనం అనేక రకాలు శాస్త్రంలో చెప్పారు. ఏమిటి అంటే, మొదటిది కూర్చొని మనం గురువుగారి దగ్గర విన్న విషయాన్ని నెమరు వేసుకోవడం. నేను ఈ శరీరాన్ని కాదు, మనస్సుని కాదు, బుద్ధి కాదు, నేను ఆత్మస్వరూపాన్ని, చైతన్య స్వరూపాన్ని, శుద్ధ బుద్ధ ముక్త స్వరూపాన్ని నేను, నాకు ఎటువంటి పుణ్యపాపాలు అంటవు, నాకు జన్మయే లేదు, పునర్జన్మం ఎక్కడుంటుంది నాకు అనే విషయాన్ని 10 సంవత్సరాల నుంచి విన్నటువంటి శాస్త్రాన్ని 10 నిమిషాల్లో రిమైండ్ చేసుకోవాలన్నమాట. ప్రతిరోజు కూర్చొని 10 నిమిషాలు మినిమం, 20 నిమిషాలు మ్యాక్సిమం రోజు చెయ్యాలి. స్వామిని వారి అక్కడ కళ్ళ ముందు కనపడాలి. స్వామిని వారు కనపడితే సరిపోదు, స్వామిని వారు చెప్పినటువంటి వాక్యాలు మనస్సులో రింగ్ 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 అంటూ ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు తొందరగా శాంతి ఆనందాన్ని మనం అనుభవించగలం. ఇది మొదటి పద్ధతి. కూర్చొని ధ్యానం చేయడమే వేదాంత ధ్యానం అంటారు, నిధిధ్యాసనం అంటాం. రెండవ పద్ధతి ఏమిటంటే, కూర్చొనే అవసరం లేదు, తిరిగేటప్పుడు కూడా, మన పనులు మనం చేస్తూ ఉన్నప్పుడు కూడా, ఇంటి పనులు చేస్తూ ఉన్నప్పుడు, ఆఫీస్ పనులు చేస్తున్నా, బజారుకి వెళ్ళినా, ఎక్కడున్నా, పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ ఏం చేస్తున్నప్పటికీ కూడా, ఎట్లాగైతే ఆ గాయకుడు తంబురా శృతి మర్చిపోకుండా 3 గంటల సేపు పాడుతూనే ఉంటాడు కదా, ఆ తంబురా శృతి మనసులోనే ఉంటుంది. అంతేకాదు, గాయకుడు ఒక్కొక్కసారి తంబురా లేకుండానే వెళ్తాడు. ఒక్కొక్క చోటికి వెళ్తే ఎవరిని ఒక పాట పాడండి అంటారు. పాట పాడండి అంటే నేను తంబురా తేలేదండి అంటాడు ఆయన, అన్నాడు కదా. గొంతులోనే ఉంటుంది శృతి అంటారు, అంతే అనేసి ఒక పాట పాడేస్తారు. అదేమిటండి, శృతి బాక్స్ లేకుండా పాడారంటే అభ్యాసం చేసి చేసి ఉన్నాడు గనక అలా వచ్చేస్తుంది అది. అదేవిధంగా మనకు కూడా తంబురా శృతిలాగా పనులు చేస్తున్నా ఏం చేస్తున్నా బ్యాక్ ఆఫ్ ద మైండ్లో ఏముండాలి, అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని ఉండాలి. ఈ చెవిలో విని, ఈ చెవిలో వదిలిపెట్టకుండా నేను ఆ బ్రహ్మస్వరూపాన్ని అనేటటువంటి జ్ఞానం మనసులో ఉంటూ ఉండాలి ఇప్పుడు. ఇది రెండవ పద్ధతి. తిరుగుతున్నా, చేస్తున్నా, అన్నం తింటున్నా, స్నానం చేస్తున్నా, నిద్రపోతున్నప్పుడు ఉండదు అనుకోండి, నిద్రపోతున్నప్పుడు నేను నా నిజస్వరూపంలో ఉన్నాను అన్ని గంటలు అనే భావన. ఇది రెండవ పద్ధతి, నిధిధ్యాసనం. ఇలా కూడా చెయ్యొచ్చు. మూడవ పద్ధతి ఏమిటంటే, మనం రాసుకున్న నోట్సే మనకు అర్థమైతే తిరిగి ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు, అది నిధిధ్యాసనమే. ఆ నోట్స్ తిరిగి చదవడం, లేకపోతే టెక్స్ట్ చదవడం, మననం చేసుకుంటూ ఉండడం, చదవడం అన్నమాట తిరిగి, అది నిధిధ్యాసనమే అవుతుంది. లేకపోతే ఇప్పుడు క్యాసెట్లు, సీడీలు వస్తున్నాయి కనుక క్యాసెట్ లైబ్రరీలో తీసుకుని క్యాసెట్లు వింటూ ఉండడమే. 100 క్యాసెట్లు ఉన్నాయి, ఆ 100 క్యాసెట్లలో ఒక్కొక్కటి తీసుకుంటూ వింటూ ఉంటే రోజు నిధిధ్యాసనం, మళ్ళీ క్లాస్ వింటున్నట్టే ఉంటుంది. ఆ 10 సంవత్సరాలకి వెనక్కి వెళ్ళొచ్చు మనం. ఆహా, మళ్ళీ స్వామిని చెప్పింది, అదొక అడ్వాంటేజ్. ఇప్పుడు శంకరాచార్య వారి కాలంలో టేప్ రికార్డులు లేవు, టేపులు లేవు, సీడీలు లేవు, ఒకసారి వింటే ఇంకంతే. ఇప్పుడు అందుకని స్టూడెంట్స్ దర్జాగా ఒకసారి 2 రోజులు రాకపోయినా క్యాసెట్ ఉంది కదా తర్వాత వినొచ్చు అనేటువంటి ధీమ, అలానూ వినొచ్చు. అది నిధిధ్యాసనమే. వినడం క్యాసెట్ల ద్వారానో సీడీల ద్వారానో వినడం నిధిధ్యాసనమే. లేకపోతే ఇంకొక నిధిధ్యాసనం ఏంటంటే, మనతో పాటు చదువుకున్నటువంటి మన కొలీగ్స్ అంటారు చూసారా, ఫ్రెండ్స్, వేదాంతిక్ ఫ్రెండ్స్ అందరు కాదు, వాళ్ళతో కూర్చొని ఫోన్లోనో ఎస్ఎంఎస్లోనో ఏదో విధంగా షేర్ చేసుకుంటూ ఉండడం అన్నమాట, పంచుకోవడం. మనం విన్నటువంటి స్వామిని ఏం చెప్పారు ఈరోజు, దగ్గర వాళ్ళమైతే ఆ ఇంట్లో 4 కలిసి కూర్చొని ఏం చెప్పారు స్వామిని, ఒక్కొక్కడు ఒక్కొక్కడుగా అట్లా వాళ్ళ యొక్క భావాల్ని పంచుకోవడం, అది నిధిధ్యాసనమే. ఇవన్నీ కూడా నిధిధ్యాసనం కిందకి వస్తాయి. అలా చేసినప్పుడు ఎటువంటి లక్షణాలు ఉండాలి అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. వివిక్త సేవి అన్నారు, అంటే ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకో, ఎక్కువగా గుంపులో జనంలో తిరగడం కలవడం ఇవన్నీ తగ్గించుకో అన్నారు. ఎప్పుడు వారానికి 2 సార్లు రంగనాథ్ స్ట్రీట్కి, అప్పుడప్పుడు కోయంబేడు మార్కెట్కి 3 సార్లు, లేదా ప్యారిస్కి 4 సార్లు అవుట్ అన్నారు, డిస్ట్రాక్షన్. అందుకని వివిక్త సేవి, ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకో, ఎక్కువ సమయం నీకు ఈ చింతన చేయడానికి సమయం దొరుకుతుంది. తర్వాత లఘ్వాసి, కొంచెంగా భోజనం చెయ్యి, అతిగా చెయ్యవాకు, ఎక్కువ చేస్తే నిద్రపోతావు. నిధిధ్యాసనం మొదలుగా ఏమొస్తుందంటే నిద్ర వస్తుంది. లఘు ఆశి అంటే కొంచెంగా తిను ఆహారం అన్నారు. అతిగా తినవాకు, శరీరం మాత్రం అంటే నిలవడం కోసమే కదా తినాలి, ఇంకా ఆ రుచులు ఈ రుచులు ఇన్ని పిండి వంటలు అవి ఇవి అని చెప్పి అడగవాకు, వస్తే తిను, చేసి పెడితే. కార్తీక దీపం అంటారు, సంక్రాంతి అంటారు, దీపావళి అంటారు, ఏమంటారు, చేస్తే తినండి. కానీ దానికోసం ఎప్పుడు వంటింట్లోనే కూర్చోవాకు, ఏం చేసావు ఏం చేసావు అంటే కొంతమంది మగవాళ్ళకి అలవాటు, మూతలు ఎత్తి చూస్తుంటారు ఇవాళ భార్య ఏం వండిందా ఏం వండిందా అని, వాళ్ళకి అలవాటు ఉంటుంది అట్లా. ఆ అలవాటు ఏదో ఉన్నదిలే, యువకుడిగా ఉన్నప్పుడో ఎప్పుడో వయసులో ఉన్నప్పుడో ఆ అలవాటు ఉంది, ఇప్పుడు మర్చిపో. కొంతమందికి పెద్ద వయసు వచ్చిన తర్వాత కూడా అదే ధ్యాస అన్నారు. కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు లఘు అశి అన్నారు, లఘ్వాసి అన్నారు, అటువైపు వెళ్ళకు అన్నారు. ఇప్పుడు మనం వెళ్ళామనుకోండి, ఆ వైపు పురుషుడు అదే పనిగా తిండి భోజనం మీదనే ఆలోచన ఉంటే, భార్య పాప ఆవిడకి ఏమిటి పని అంటే ఈమెనికి ఏం వండి పెట్టాలా ఏం చేసి పెట్టాలా, ఆవిడకి అదే ఆలోచన సరిపోతుంది. ఇంకా ఆమె ఎప్పుడు చదువుతుంది, ఆమె ఎప్పుడు ధ్యానం చేస్తుంది. కనుక ఆవిడకి కూడా కొంత చింతన కలిగేటట్టు చేయాలంటే ఇద్దరు ఎక్కువ సమయాన్ని, అందుకని ఉపవాసాలు, ఏకాదశి ఉపవాసం, ద్వాదశి ఉపవాసం చేశారా, అప్పుడు చేసామండి, ఆ 2 రోజులు కలిపి ఒకేసారి లాగిచ్చేసామన్నా, అలా చేస్తే కాదు, చాలా కొంచెంగా తినడం నేర్చుకోను ఆయన అన్నారు. తర్వాత యత వాక్కాయ మానస, యత అంటే నిగ్రహించడం. ఏమిటి నిగ్రహించాలంటే, వాక్ ఎక్కువగా మాట్లాడకు, మౌనంగా ఉండు అని అర్థం. అనవసరంగా అవసరం లేని మాటలు, పెద్దగా మాట్లాడటం, ఏదో ఉన్నారు కదా మనుషులు మాట్లాడాలని చెప్పి మాట్లాడవాకు, అవసరం ఉన్నప్పుడు మాట్లాడు. ఎందుకు కంఠశోష, ఎంత మాట్లాడుతూ ఉంటే మనసు అంత బాహ్యంగా వెళ్ళిపోతుంది, అందుకని యత వాక్ అన్నారు. తర్వాత యత కాయ, కాయం అంటే శరీరం, ఈ శరీరాన్ని కూడా నిగ్రహించు, అనవసరమైన పనులు చెయ్యవాకు ఇంట్లో, అవసరమైనవి ముఖ్యమైనవి చేయడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే శరీరం అలసిపోతుంది అనవసరంగా. అలసిపోయిన శరీరం ఏం చేస్తుందంటే మనస్సుని ఒక ఏకాగ్రతలో ఉంచలేదు. అందుకని యత కాయం అన్నారు. యత అనేటువంటిది అన్నింటికి సప్లై చేసుకోవాలి, శరీరాన్ని నిగ్రహించడం. తర్వాత యత మానస, మనస్సును కూడా నిగ్రహించడం. అటు ఇటు పరిగెత్తనివ్వకుండా మనస్సుని న్యూస్ పేపర్లో అన్ని విషయాలు మనకు అక్కర్లేదు. కొంత వయసు వచ్చిన తర్వాత ఏ న్యూస్ పిలుస్తే ఏముందండి, అంతా ఏముంది న్యూస్లు, బంధులు ఎక్కడ చూసినా ఒకళ్ళొకళ్ళు కొట్టుకోవడం, ఈ ఆత్మహత్యలే కదా, ఇవన్నీ కనపడుతుంటాయి. ఎందుకు అవి చూసినప్పటి నుంచి మనస్సు గందరగోళం అవుతుంది. అవి చదివినా కూడా మనసు డిస్టర్బ్ కాకుండా ఉన్నదంటే అది వేరే విషయం, అంత స్థితికి వెళ్ళలేదు కదా మనం. అందుకని ఏం చేస్తామంటే అనవసరమైనటువంటి న్యూస్లోకి వెళ్ళొద్దు, మనకు అవసరం లేదు. ఏం జరిగితే ఏముంది, ఇప్పుడు ఈ వయసులో ఇంకెందుకు భగవత్ చింతన చేసుకోండి, అలా ఉండాలి, అలవాటు చేసుకోవాలి. అది యత మానస. న్యూస్ పేపర్ ఒక్కటే కాదు, టీవీ కూడా వస్తున్నాయి కదా అని చెప్పి అన్ని ప్రోగ్రాములు చూడాలని రూల్ ఎక్కడా లేదు. ఏదో ఒకటి రెండు ప్రోగ్రాములు, మంచి ప్రోగ్రాములు చూస్తే మనసుకు ఆనందాన్ని ఇచ్చేవి, ఆహ్లాదాన్ని ఇచ్చేవి, శాంతినిచ్చేవి చూడడం తప్పులేదు. అది దైవిక సంబంధమైనటువంటి అయితే మరీ మంచిది. అందుకని ఇలా మనస్సుని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎలాగైతే దీపాన్ని పెట్టి దాన్ని గాలికి తగలకుండా ఎలాగైతే కాపాడతామో, ఇంత కష్టపడి శాస్త్రం చదివి మనస్సుని నిగ్రహించి దాన్ని కాపాడుకుంటూ ఆ భగవత్ సాన్నిధ్యాన్ని చేరి మనస్సు ఆ యొక్క స్వరూపంలో లీనం కావడానికి ప్రయత్నం చేయాలి కదా. అందుకని ఆ సమయం వృధా కాకూడదు. సమయం వృధా అయితే మళ్ళీ తిరిగి రాదు అన్నారు. టైమ్ ఈజ్ మనీ అంటారు, చూసారా, అంటే కాలం డబ్బుతో సమానం అన్నారు. డబ్బు కాలం ఒకటే అన్నారు. నేను చెప్తాను, డబ్బు కంటే కాలం కంటే ఇంకా ఎక్కువ. ఏది డబ్బు టైమ్ ఈజ్ మనీ కూడా కాదు, మనీ ఈజ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టైమ్ అన్నారు. కాలం అనేటువంటిది అత్యున్నతమైనటువంటి కాలం అన్నారు. అందుకని తెలివి గల వాళ్ళు కాలాన్ని వృధా చేసుకోరు. అక్కడ టైమ్ ఈజ్ మనీ అంటే అర్థం ఏమిటంటే, మీరు ధనానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో సమయానికి అంత ప్రాధాన్యం ఇచ్చి సమయాన్ని డబ్బుని జాగ్రత్తగా ఖర్చు చేయమని చెప్తారు కదా, సమయాన్ని కూడా జాగ్రత్తగా దాన్ని ప్రయోజనకారిగా చేసుకోవడం అని అర్థం. అది తర్వాత ఇంకొక క్వాలిఫికేషన్ ఏంటి, సముపాశ్రిత వైరాగ్యం. వైరాగ్యాన్ని పెంచుకోవాలి. ఈ లోకంలో ఉన్నటువంటి భోగభాగ్యాల మీద మనస్సు ఉండకూడదు. పైలోకాల్లోకి వెళ్ళాలి, స్వర్గంలోకి వెళ్ళాలి, సుఖభోగాలు అనుభవించాలని కోరిక వద్దు. ఆ వైరాగ్యం కావాలి మనిషిలో. మనిషిలో ఆ వైరాగ్యం భావన లేకపోతే ఏముందండి, ఇవన్నీ ఎన్ని కొన్నా ఎన్ని చూసినా ఎన్ని చేసినా కూడా తృప్తినివ్వవు కదా అనేటటువంటి వైరాగ్యం రావాలి. వాటి మీద తాపత్రయం ఉండకూడదు మనిషికి. ఆ వైరాగ్యం ఉన్నప్పుడే మనిషి మనస్సు శాంతిని అనుభవిస్తుంది. వైరాగ్యం లేని మనసు ఏంటంటే కామం వైపు పరిగెడుతూ ఉంటుంది, అది కావాలి ఇది కావాలని. కనుక వైరాగ్యం ఉండాలి నాయన కృష్ణ అర్జున, తృష్ణ లేకుండా ఉండడం అని అర్థం. అత్యాశ లేకుండా ఉండడం. తర్వాత నిత్య ధ్యాన యోగ పరహ అన్నారు. నిత్య ధ్యానం అంటే ప్రతిరోజు, నిత్యం ప్రతిరోజు ఆ భక్తుడు జ్ఞాని భక్తుడు ధ్యాన యోగ పరహ. ధ్యానం అంటే ఆత్మస్వరూపమే చింతనంగా ఉండడం. ఆత్మస్వరూప చింతనమే ధ్యానం అన్నారు. ఆ ఆత్మస్వరూపం మీద మనస్సుని లగ్నం చేయడం ఆత్మస్వరూప చింతనం ధ్యానం. ఆ ఆత్మస్వరూప చింతనం చేస్తూ దాని మీద ఏకాగ్రంగా ఉంచడం యోగం. నేను ఆత్మస్వరూపాన్ని అని చేయడం ధ్యానం, అది దాన్ని ధ్యానం అంటారు. ఆ ధ్యానాన్ని ఆ ఆత్మస్వరూపం మీదనే ఏకాగ్రంగా ఉంచడం యోగం అంటారు. ఫస్ట్ ఆత్మస్వరూప చింతనం రావాలి. అది చేసేది కూడా స్టార్ట్ చేశానండి ఆత్మస్వరూపం మీద చెయ్యాలని, కానీ కూర్చున్న 5 నిమిషాలకి అబ్బాయి అమ్మాయి వాళ్ళందరూ వస్తున్నారు మనసు కనకూడదు, అది యోగం కాదు. ధ్యానము చేస్తూ దాన్ని యోగంగా మార్చాలి అంటే ఏంటి, ఏకాగ్రంగా 20 నిమిషాలు అలాగే లగ్నమైపోవాలి అందరూ. అది ధ్యాన యోగ పరహ అంటే ఏమిటి, ప్రతిరోజు నా సాధన తూచా తప్పకుండా చేయడం అన్నమాట. తూచా తప్పకుండా. ఇవాళ మా చుట్టాలు వచ్చారండి, నిన్న మా పెద్దబ్బాయి వచ్చాడు, ఇవాళ మా అమ్మాయి వచ్చింది, రేపు మా మనవాళ్ళు వస్తారు. వస్తే రాని, నీకేమిటి, నువ్వు 24 గంటల 20 నిమిషాలు దొరకదా నీకు, ఏమిటి? మనం ఏం చేస్తామంటే ఈ కారణాలన్నీ చెప్పి తప్పించుకుంటాం, ఆ యొక్క సాధన చేయడం నుంచి తప్పించుకుంటాం. అట్లా ఒక 10 రోజులు 10 రోజులు అయిపోతుంది, మనకు ఉన్నటువంటి బ్యాటరీ ఛార్జ్ అంతా అయిపోతుంది. అయిపోగానే మనసు వీక్ అయిపోయి ఏమిటో ఒక రకంగా ఉందండి అంటూ ఒక మాదిరిగా ఉందండి మనస్సు. ఏమైంది నాయన అంటే ధ్యానం చేయలేదు, అది సంగతి. ఇట్లా వస్తూ ఉంటారు బంధువులు, వస్తూనే ఉంటారు పిల్లలు, వస్తూనే ఉంటారు. మిమ్మల్ని 6 నెలలు తీసుకుపోతారు, వాళ్ళు 6 నెలలు వస్తారు. సరిపోయింది, దానికి దీనికి సరిపోతుంది. కనుక ఇట్లా మనల్ని జీవితాంతం ఉపయోగించుకుంటూనే ఉంటారు మనుషులు. చిన్నప్పుడు పిల్లలు వాళ్ళు అమ్మ నాన్న అని చెప్పి పట్టు బీకుతారు, కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాతనే మా అబ్బాయిలను చూడు, మా అమ్మాయిని చూడు అని చెప్పి, గ్రాండ్ చిల్డ్రన్ చూడటానికి అని చెప్పి పిలుస్తారు. ఇదంతా అయ్యేటప్పటికి మనకు ముసలితనం వస్తుంది, మనం మనసులో ఉంటాం, ఏమి చేయలేని స్థితి. ఇది పరిస్థితి, జరుగుతున్నది ఇది. నేనే ఇదేంటో పెద్ద జోక్గా చెప్పడలేదు, జరుగుతున్నది ఇది. అందుకని కృష్ణ పరమాత్మకు తెలుసు ఇవన్నీ, ఈ కలియుగంలో మనుషుల సంగతి పరహా అన్నారు. అందుకే నాయన ఏ మారిపోవద్దు, జాగ్రత్త, నువ్వు ఎందుకు వచ్చావో, నీ పని ఏమిటో ఈ గమ్యాన్ని మర్చిపోవాకు. అవన్నీ ఉంటూనే ఉంటాయి, పండగలు, పిల్లలు, పబ్బాలు ఉంటూనే ఉంటాయి, వాటిట్లో పడి నీ యొక్క గమ్యాన్ని మర్చిపోవాకు నాయన అన్నారు. సరే అన్నారు. తర్వాత శ్లోకం.
అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమ శాంతః బ్రహ్మ భూయాయ కల్పతే.
అదే విషయాన్ని, ఇవన్నీ చాలా ముఖ్యమైన శ్లోకాలు, ఆ విషయాన్ని మరలా చెప్తున్నారు. ఈ లక్షణాలన్నీ వదిలిపెట్టాలి నాయన అంటున్నారు ముందు 53వ శ్లోకంలో. శంకరాచార్యులు వారు చెప్తారు ఈ యొక్క జ్ఞానం అనేటువంటిది ఎవరికి కష్టం, ఎవరికి కష్టం కాదు అని చెప్తున్నారు. ఆయన భాష్యం చెప్తారు, గురు సంప్రదాయ రహితానాం అన్నారు. గురు సంప్రదాయ రహితానాం అంటే గురువు లేకుండా, సంప్రదాయమైనటువంటి విద్యను బోధన లేకుండా ఎవరైతే ఉంటారో, అశ్రుత వేదాంతానాం వేదాంతం వినకుండా ఎవరైతే ఉంటారో, అత్యంత బహిర్విషయాసక్త బుద్ధిన, ఎప్పుడు వాళ్ళ మనస్సు బుద్ధి అంతా బయటికే పరిగెడుతూ ఉంటాయి, బయట విషయాలే ఆలోచిస్తుంటారు, అటువంటి వాళ్ళకి సమ్యక్ ప్రమాణేషు అకృత శ్రమాణం అన్నారు. ఈ ప్రమాణం శాస్త్ర ప్రమాణమునందు శ్రమ చేసి ఆ విషయాన్ని తెలుసుకోకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకి మోక్షం చాలా కష్టం, వాళ్ళకి జ్ఞానం చాలా కష్టం. అంటే గురువు లేకుండా, సంప్రదాయం లేకుండా, ఆచారం లేకుండా, ఈ శాస్త్రం లేకుండా ఎవరైతే ఉంటారో, బాహ్య విషయాలందు మనస్సు ఉంటుందో వాళ్ళకి చాలా కష్టం అన్నారు. మరి ఎవరికి తేలిక అంటే తద్విపరీతానం, అట్లా ఉన్న వాళ్ళకి ఎవరైతే అట్లా కాకుండా వేరేగా ఉంటారో అన్నారు. అంటే ఏమిటి అంటే తద్విపరీతానం అంటే ఏమిటి, గురు ఉండి, సంప్రదాయం ఉండి, శాస్త్రం విని, తర్వాత అత్యంతమైనటువంటి అంతర్ముఖమై ఉండడం, బహిర్ముఖం కాకుండా శాస్త్రం ప్రమాణం మీద అత్యంత శ్రద్ధ కలిగి కష్టపడి నోట్స్ రాసి క్లాసుకు వచ్చి చదివి కష్టపడి ఇలా ఉన్న వాళ్ళకి, వాళ్ళకి ఆత్మ తప్ప మరేమీ తెలియదు. వాళ్ళకి ఆత్మ కాకుండా మరేదైనా చూడడం కష్టం. వాళ్ళకి చూడండి ఎట్లా ఉందో, వాళ్ళకి ఆత్మ కాకుండా మరే విధమైనటువంటిది చూడటం, ఆ పరమాత్ముడే అంతటా ఉన్నాడు ఆత్మస్వరూపంగా అని చూడటం వాళ్ళకి తేలిక, పరమాత్ముడు కాదు ఆత్మ కాకుండా వేరేగా ఉన్నదని చూడడం కష్టం వాళ్ళకి, జ్ఞానులకి. వీళ్ళకేమో ఆ పరమాత్ముణ్ణి ఆత్మస్వరూపంగా చూడడం కష్టం, ఆయనకేమో అనాత్మను చూడడం కష్టం. ఆ రోజు రావాలి మనకు, ఆ అనాత్మని చూడలేకపోయే స్థితి రావాలి. చూసారా, యుధిష్ఠిరుడు అన్నాడు, నాకొక్క చెడ్డ వ్యక్తి కనపడలేడు అన్నాడు. దుష్ప్రవర్తన కలిగిన దుష్టుడు ఎవరు నాకు కనపడలేదన్నాడు. అటువంటి స్థితి ధర్మరాజుకున్నది. అంటే మనకు కూడా ఆయనకు అది అక్కడ మనకేం ఉండాలంటే, నాకు ఆత్మ తప్ప మరేమీ తెలియడం లేదండి, ఆ పరమాత్ముడే అన్ని రూపాల్లో ఉన్నాడని చెప్పాలి. మనం ఏం చెప్తాం, వాడా ఆమె ఆమెకి ఈ ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ అని కంప్లైంట్లు చేస్తూ ఉంటాం మనం. ఒక్కొక్క కంప్లైంట్ వాళ్ళ మీద వీళ్ళ మీద చాలా నాక్గా చేస్తున్నాం. తెలియన వాళ్ళేమో కొంచెం పెద్ద పెద్దగా చేస్తారు, బయటికి చెప్తారు. కొంతమంది సైలెంట్గా తేనె పూసిన కత్తుల్లాగా, ఇదంతా స్ప్లిట్ పర్సనాలిటీ అంటాం. ఈ కంప్లైంట్ చేయడం అనేటువంటిది మన యొక్క ఆలోచన, అది సబ్జెక్టివ్ ప్రొజెక్షన్ అంటారు దాన్ని. మన యొక్క ఆలోచననే మనం దాన్ని అవతల వాళ్ళకి చెప్తాం, అదే కంప్లైంట్ అవుతుంది. కనుక మనం కంప్లైంట్ చేయాల్సిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవడూ లేడు. ఇంకెవరైనా ఉంటే మనమే మనల్ని మన మీదనే కంప్లైంట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ కంప్లైంట్ బుద్ధి ఉన్నదే నాకు అని చెప్పి కంప్లైంట్ చేసుకోవాలి, అటువంటి స్థితికి రావాలి. అందుకని మూడో వ్యక్తి గురించి ఎప్పుడు ఇలా అలా అని మాట్లాడనే కూడదు, పొరపాటున కూడా. ఆ రోజు మాట్లాడితే ఉపవాసం ఉండాలి, అంతే. మంత్రం జపం చేయాలి 108 సార్లు, ఇలా చెప్పుకున్నాను ఇలా చేశాను పొరపాటున ఆలోచన ఉంటుంది అలవాట్లు. అందుకని చెప్పి ఆ రోజు జపము ఉపవాసము చేయాలి అలా చెప్తే. అందుకని ఈ రోజు నుంచి అందుకని కంప్లైంట్ అనే వార్తే ఉండకూడదు మనలో. అది కంప్లైంట్ అని చెప్పి మనం అది లోపల మనకు విచారణ చెయ్యాలి. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, అహంకారం వదిలిపెట్టాలి అన్నారు. మొదట అహంకారం అన్నారు. అహంకారం అంటేంటి? శరీర ఇంద్రియాల మీద నేను అనే భావం, ఈ శరీరం ఈ ఇంద్రియాలు ఇవన్నీ కూడా నేను అనే భావమే అహంకారం. అట్లా కలిగి ఉండడమే అహంకారం, అది వదిలిపెట్టు అన్నారు. తర్వాత బలం అంటే కామన ఆసక్తులతో ఉండేటటువంటి మనస్సుని దాన్ని బలం అంటారు. ఇక్కడ బలం అంటే శారీరక బలం కాదు, శారీరక ఉన్న బలాన్ని ఎవరం వదిలిపెట్టలేము. ఉంటే బలాన్ని వదిలిపెడితే గ్లాసు కూడా ఎత్తలేము కదా, గ్లాసు ఎత్తలేము, క్లాసుకు రాలేము. అది సాధారణమైనటువంటి బలం. ఆ బలాన్ని వదిలిపెట్టమని చెప్పడం కృష్ణ పరమాత్మ. ఏ బలాన్ని వదిలిపెట్టమంటున్నారంటే, మనలో కోరికలు కలగడం, ఆ కోరికల మీద ఆసక్తి పెరగడం, ఆ ఆసక్తి పెరిగినటువంటి కోరికలను తీర్చుకోవాలనేటువంటి లోపల ఒక బలం ఉంటుంది, సామర్థ్యం. ఆ సామర్థ్యాన్ని వదిలిపెట్టు, అది వేదాంతానికి అవసరం లేదు, అటువంటి బలం అక్కర్లేదు నాయన, నీకు మామూలుగా శరీరంలో ఉన్న బలం చాలు, ఈ బలాన్ని పెంచుకోవాకు అన్నారు. ఆ బలాన్ని వదిలిపెట్టు అన్నారు. తర్వాత దర్పాన్ని వదిలిపెట్టున్నారు. దర్పం అంటే అతి సంతోషంతో మనిషి బాగా అతి సంతోషంగా ఉన్నప్పుడు ధర్మాన్ని అతిక్రమించడానికి ప్రయత్నం చేయడమే దర్పం అన్నాం. అతి సంతోషం, ఇంకా దాన్ని నాకు తిరుగులేదు అనుకుంటాడు ఒక్కొక్కసారి ఆ సంతోషంలో. చూసావా, నేను అనుకున్నది జరిగింది, నేను అనుకున్నది పొందాను అని చెప్పి ఒకటే ఆనందంలో ఆ సంతోషంలో ఇంకా తను అనుకున్నది ఏదేం చేసినా తప్పు లేదు అనేటువంటి స్థితికిలోకి వెళ్ళిపోతాడు. ధర్మాన్ని అతిక్రమిస్తాడు అతి సంతోషంలో. అందుకని అతి సంతోషం కూడా దాన్ని అతిగా చూపించవలసిన పని లేదు. సంతోషంగా ఉంటే సంతోషంగా ఉండు, అతి సంతోషంగా ఉన్నాను కదా అని చెప్పి ధర్మాన్ని అతిక్రమించడం కూడా జరుగుతుంది అన్నారు. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, హృష్ట దృప్యతి అన్నారు. అతి సంతోషం ఉన్నవాడు ఏం చేస్తాడంటే, దృప్యతి అంటే దర్పాన్ని పొందుతాడు. దృప్త అతిక్రామతి ధర్మ అన్నారు. ఆ దృప్త అంటే ఆ దర్పాన్ని పొందిన వ్యక్తి అతిక్రామతి అన్నాడు, ధర్మాన్ని అతిక్రమించేస్తాడు, తప్పు చేసినా కూడా సమర్థించుకునే స్థితికి వస్తాడు. అందుకని ఇవన్నీ ఉండకూడదు అన్నారు. తర్వాత కామం అన్నారు, కోరిక. ఈ ప్రాపంచిక విషయాల మీద కోరిక వదిలిపెట్టు అన్నారు. క్రోధం తెలుసు మనకు, క్రోధం అంటే కోపం అన్నారు. కోపాన్ని వదిలిపెట్టు, కామం క్రోధం అన్నారు. అంటే ప్రాపంచికమైనటువంటి కోరికలను వదిలిపెట్టు ఇచ్చని క్రోధాన్ని వదిలిపెట్టు. క్రోధం కూడా ప్రాపంచికం ఒకటి ఉంటుందండి, క్రోధం పూర్తిగా వదిలిపెట్టు అన్నాడు. క్రోధం కొంచెం ఉంచుకోవచ్చండి స్వామిని, కొంచెం పనికిరాదు నాయన అన్నాడు. వదిలిపెట్టి పరిగ్రహం, తర్వాత పొసిషన్స్. పరిగ్రహం అంటే మనం ధార్మికంగా అధార్మికంగా సంపాదించకూడదు. మొదట ఏదైనా ధార్మికంగా సంపాదించి మన పేరు మీద ఏదైనా అకౌంటు, ఇల్లు, ఆస్తి ఉన్నదనుకోండి, దాన్ని కూడా వదిలిపెట్టు అన్నాడు. ఇది నాది అనే భావన వదిలిపెట్టేసి ఇది ఆ పరమాత్ముడిది, నేను ట్రస్టీగా ఉన్నాను అని చెప్పు. నా అంతటి నేను పైకి వచ్చానండి, నేను ఎంత కష్టపడానో తెలుసా, అట్లా అన్నీ చెప్పుకోవాకు. నా కాళ్ళ మీద నేను నిలబడ్డానండి, నాకెవరు సహాయం చేయలేదండి, నేనే ఎంత కష్టపడి ఎందుకు డబ్బా కొట్టుకుంటావు, అట్లా చెప్పుకోవాకు. నువ్వు ఎలా పైకి వచ్చావు ఈశ్వరుడు అనుగ్రహం లేకుండా, అలా చెప్పేదానికంటే కూడా ఆ ఈశ్వరుడు కృప వల్ల నాకెంతో మేలు జరిగిందండి, ఎంతోమంది సహాయం చేశారని చెప్తే ఎంత బాగుంటుంది. సహజంగా అలా చెప్పరు. ఏం చెప్తారు, ఎంత కష్టపడి నా చెమటోడ్ చెమట పట్టకుండా ఎట్లా ఉంటుంది, అందరికీ చెమట పడుతుంది, చెమటోడ్చి సంపాదించానండి, ఎంత కష్టపడ్డానండి, నా జీవితంలో పడిన కష్టం ఎవరు పడరండి అన్నారు. ఆయన ఆ ఈశ్వరుడు అనుగ్రహం లేకపోతే నీ ప్రయత్నం ఎంత అన్నారు, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఆయన అనుగ్రహం ప్రతిక్షణం ఉండబట్టే నువ్వు ఇంతపైకి వచ్చావు, అందుకని ఈశ్వరు అనుగ్రహం వల్ల నేను గాడ్స్ గ్రేస్, బై గాడ్స్ గ్రేస్ అంటూ ఉండాలి 100 సార్లు అయినా సరే రోజుకి కనీసం, బై గాడ్స్ గ్రేస్ అండి అన్నారు. అది గుర్తు చేసుకోవడమే కర్మయోగం, ప్రతిక్షణం అది గుర్తు చేసుకోవడమే కర్మయోగం, మరేమిటో కాదు, అదే నిజమైన భక్తి అంటే. అందుకని నేను నాది అనేటువంటిది మర్చిపోవాలి, ఆయనది ఆ పరమాత్ముడిది. అందుకని గృహప్రవేశం చేసేటప్పుడు ఫోటోతో తీసుకుని వెళ్తాం స్వామిని వారిని, ఆయన్ని తీసుకెళ్ళి ఆయన్ని పెట్టి ఆయన పూజ చేసి, నాయన నీది ఇల్లు, నన్ను ఉండడానికి కొంచెం పర్మిషన్ ఇవ్వని చెప్పి అడగాలి. వెళ్ళేటప్పుడు ఆయన్ని తీసుకొని వెళ్తాం, తర్వాత మెట్ల కింద పెడతాం, ఎక్కడ మెట్ల కింద ఒక చోట చూశాను నేను నిజంగానే, డూప్లెక్స్ బంగ్లా అండి, 35 లక్షల ఇల్లు. నన్ను తీసుకెళ్ళి చూపించాడు ఆయన ఆ ఇల్లు అంతా కూడా, 35 లక్షలు లోన్ తీసుకొని కట్టాడు. మరి దేవుడి అలమర ఎక్కడుందో తెలుసా, ఫస్ట్ ఫ్లోర్లోకి ఎక్కుతూ ఉంటే ఆ ఫ్లోర్లో ఎక్కేటప్పుడు ఆ వెనక అక్కడ ఖాళీ ఉంటుంది కదా, ఖాళీ ఇచ్చి తీరాలి అక్కడ, ఆ ఖాళీ దగ్గర పెట్టాడండి పూజామందిరం. ఆయనకంటూ ఒక రూమ్ లేదు, అబ్బాయికి రూము, అమ్మాయికి రూము, స్టడీ రూము, గ్రీన్ రూమ్, సిట్టింగ్ రూమ్, కిచెన్, ఇన్ని ఉన్నాయి. ఏ అంత తీసిపోయినాడు ఆయన దేవుడు అంటే, మళ్ళీ భక్తులే చాలా ఆర్థడాక్స్ పీపుల్. అందుకని మనకు తెలియకుండానే ఎంత అపరాధం చేస్తుంటామో చూడండి, ఇల్లే దేవాలయంగా ఉండాల్సింది పోయి అంత ఆర్టిఫిషియల్ థింగ్స్ అంతా పెట్టుకుంటారు ఇంటి నిండా డిజైన్స్, ఎక్కడి నుంచో ఫారిన్ పెయింట్స్ అన్నీ వస్తాయి. ఆ కృష్ణుడు బొమ్మ కానీ అది శివుడు బొమ్మ ఉండదు, ఇప్పుడు అవన్నీ పెడితే పాత ఫ్యాషన్, పిల్లలు ఇంట్లో నుంచి పంపిస్తారు తల్లిదండ్రుల్ని. అందుకని వెస్ట్రన్ పెయింటింగ్స్ పెట్టాలి, అది ఇండియన్ పెయింటింగ్స్ పెట్టకూడదు. వెస్ట్రన్ పెయింటింగ్స్ ఆ పెయింటింగ్ ఏమిటో కూడా మనకు తెలియదు అసలు, అట్లాంటివన్నీ పెడతారు. ఇవన్నీ ఏమిటి అంటే పరిగ్రహం, కామం, దర్పం, అహంకారం మనిషిలో చోటు చేసుకుంటే ఎప్పటికీ జ్ఞానం వచ్చేది, జ్ఞానం జీర్ణించేది ఎప్పుడు, ఈ లోపల ఆయుష్య అయిపోతుంది వ్యక్తికైనా. అందుకని అవన్నీ తగ్గితేనే కొంచెం ఏదో ఈ చదవడానికి ఏదన్నా కొంచెం ఆస్కారం ఉంటుంది, అసలు లేకపోతే ఇంకెంత కష్టం. అందుకని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు విముచ్య అన్నారు, ఇవన్నీ విముచ్య, అహంకారం విముచ్య, బలం విముచ్య, దర్పం విముచ్య, కామం విముచ్య, క్రోధం విముచ్య, పరిగ్రహం విముచ్య, అయ్యో అన్నీ వదిలిపెడితే ఎట్లండి అన్నారు. ఈ శరీరం జ్ఞాని అయినవాడు, నేను ఆత్మస్వరూపానని తెలిసిన తర్వాత జ్ఞాని అయిన వ్యక్తి, ఈ శరీరం నాది, ఇది పరిగ్రహమే, అన్నీ వదిలిపెట్టానండి, ఒక్కటి వదిలిపెట్టలేను, ఏంటంటే శరీర అభిమానం, ఇన్ని సంవత్సరాలు జీవించాలి నేను అని అనుకున్నావో అది కూడా వదిలిపెట్టు అన్నాడు. ఈ ఇన్ని సంవత్సరాలు జీవించాలి నేను, ఆ జ్ఞాని అయిన వ్యక్తి నేను ఇన్ని సంవత్సరాలు జీవించాలి అని కూడా కోరుకోకూడదు. ఈ శరీరం నీది కాదు, ఆయన ఇష్టమైనప్పుడు ఆయన తీసుకెళ్ళిపోతాడు, ఆ కోరిక కూడా రాకూడదట, నేను 100 సంవత్సరాలు ఉండాలి, అందరికీ బోధించాలి బాగా, నువ్వెవరివి నిర్ణయించడానికి, ఆయన నిర్ణయించేది, ఆయన ఇష్టమైనప్పుడు ఆయన తీసుకుపోతాడు అంతే, అలా ఉండాలట విముచ్చ అన్నారు. ఎంత పవర్ఫుల్ వర్డ్స్ చూడండి. నిర్మమ, మమకారం లేకుండా, తన శరీరం మీద కూడా తనకు మమకారం లేకుండా ఉండాలి. అంత నిర్మమగా, మమకారం లేకుండా శాంత, శాంతంగా ఉండాలి, ప్రశాంతంగా మనస్సు. తర్వాత బ్రహ్మభూయాయ కల్పతే, ఇంకా తర్వాత ఏమిటి, ఇట్లాంటి వ్యక్తికి బ్రహ్మభూయాయ బ్రహ్మభావ అంటే బ్రహ్మం అవ్వడం, నేను బ్రహ్మాన్ని అనేటువంటి నిష్ట కల్పతేనర్. ఆ కల్పతే అంటే యోగ్యుడవుతాడు అన్నారు. ఇటువంటి నిధిధ్యాసన చేసే వ్యక్తి ఇవన్నీ లేకుండా విన్నటువంటి శాస్త్రాన్ని నెమరు వేసుకుంటూ జీర్ణించుకునే వ్యక్తి. మనం జీర్ణించుకుంటూ ఉంటాం, ఒక పక్కన అవన్నీ వదిలిపెట్టాం. ఏమి అభిమానం, పరిగ్రహం. అందుకని ఆ ఒక 50 ఏళ్ళు వచ్చిన తర్వాత తాళాల గుత్తి ఇక్కడ ఉండకూడదు పక్కన. తాళాల గుత్తి వెంటనే వాడికి ఇచ్చేయాలి. అమ్మ ఇంతకాలం చూసుకున్నాను, ఇంకా చాలు, నువ్వు చూసుకో అని చెప్పాలి. మనం ఏం చేస్తామంటే, వాడికి తెలియదండి ఏ తాళం ఎందుకు, తెలియకపోతే తెలుసుకుంటారు. ఇంతకాలం మనం పెట్టుకొని ఆ తాళాల చేతుల మీద ఎంత మమకారమో, దాన్ని పెట్టుకొని వాళ్ళకి ఇవ్వకుండా ఆ కొడలు చూస్తూ ఉంటుంది, ఎప్పుడు ఇస్తుందా ఎప్పుడు ఇస్తుందని. ఈవిడేమో అయ్యో తీసుకుంటుందేమో, ఎక్కడైనా పెడితే చెప్పి నిద్రపోయేటప్పుడు ఇక్కడ పెట్టుకుంటారు. ఎక్కడైనా పొరపాటున పెడితే కొడలు తన ఇక్కడ పెట్టుకుంటుందేమో అని చెప్పి ఆ అత్తగారు నిద్రపోయేటప్పుడు కూడా పెట్టుకు అక్కడే ఉంచుకుంటుంది, చేత్తు కూడా పట్టుకుంటుంది అట్ట వదిలిపెట్టకుండా. ఏంటంటే స్వామిని నిజంగా చూసినట్టే చెప్తున్నారే అని చూడండి, కరెక్టేట, 100% కరెక్టే అన్నా. ఆవిడ చెప్పిందని కాదు, లోకం తీరు చెప్తున్నా. ఇవన్నీ వదిలిపెట్టకుండా భగవద్గీత చదివాను, ఉపనిషత్తులు చదివానంటే ఏం ప్రయోజనం అన్నారు కృష్ణ పరమాత్మ అంటున్నారు, నేను చెప్పలేదండి. బ్రహ్మభూయాయ బ్రహ్మాన్ని పొందడానికి యోగ్యుడవుతాడు అన్నాడు. లేకపోతే ఏమిటి, యోగ్యుడు కాడు, పుస్తకంలోనే ఉంటుంది అది అని, క్యాసెట్లు క్యాసెట్లుగానే ఉంటాయి అన్నారు. తర్వాత శ్లోకం,
బ్రహ్మభూత ప్రశాన్నాత్మా న శోచతి న కాంక్షతి సమసర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం.
బ్రహ్మభూత ప్రసన్నాత్మ, ఇంకా జ్ఞానానికి యోగ్యుడైనాడు. చదివినంత మాత్రాన జ్ఞానం రాదండి, చదివిన తర్వాత దాన్ని జీర్ణించుకోవాలి. తినంగానే శక్తి వస్తుందా, తింటున్నానండి కానీ శక్తి రావడం లేదు, తినదంతా ఎటుపోతున్నదో అంటారు కొంతమంది, తినదంతా ఎటుపోతున్నదో తెలియదు. బాగానే తింటున్నానండి, అసలు ఏమిటో కాళ్ళు చేతులు సత్తువే లేకుండా పోయింది అన్నాడు. అంటే కాస్త డాక్టర్ గారి దగ్గరికి పోతే ఎప్టైజర్ ఇస్తాడు మందు, జీర్ణం చేసుకునే శక్తి కోసం ఒక టానిక్ ఇస్తారు. అట్లాగే ఎంత విన్నాం స్వామిని దగ్గర నుండి, అయినా మన సమస్యలు అట్లాగే ఉన్నాయన్నారు. అలా కాకుండా యోగ్యతతో గనక వింటే, చెప్పేటప్పుడు స్వామిని చెప్పేటప్పుడు ఎవరికి చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, నా కోసమే చెప్తున్నారు, నా గురించే మాట్లాడుతున్నారు స్వామిని అనే విషయం ఉండాలి. అర్జునుడికి చెప్తున్నారు పాపం స్వామిని, కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నాడు అనుకోకూడదు, కృష్ణ పరమాత్మ నాకు చెప్తున్నాడు అన్నాడు అనే భావనతో వినాలి. వినేటప్పుడు నా సమస్య గురించే కృష్ణ పరమాత్మ మాట్లాడుతున్నాడు, నా బాగోగుల గురించే కృష్ణ పరమాత్మ మాట్లాడుతున్నాడు అనే ఉద్దేశంతో వింటే అతను యోగ్యుడవుతాడు. ఒక 4 సంవత్సరాలకో, కనీసం 5 సంవత్సరాలకో, కనీసం 10 సంవత్సరాలకైనా అయినా పర్వాలేదు, యోగ్యుడైతే ఆ విన్నదంతా గుర్తుకొచ్చేస్తుంది. అప్ప ఎంత మంచి విషయాన్ని విన్నాం మనం అని గుర్తుకొస్తుంది. యోగ్యుడు కాకపోతే ఏమవుతుంది, విన్నదంతా కూడా అట్లా కనుమరుగైపోతుంది. వినడం 10 సంవత్సరాలు, మర్చిపోవడం 10 నిమిషాలు, అవునా? వినడం 10 సంవత్సరాలండి, మర్చిపోవడం ఎంతసేపు? పిల్లవాడు 10 సంవత్సరాలు కష్టపడి చదివాడు కాలేజీలో, అన్ని చదివినవన్నీ కష్టపడి ఇంత చదివితే మర్చిపోవడం ఎంతసేపు అండి? ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నాడు, రాసే ముందు ఏమండి టక్ చిక్కని అక్కడ మర్చిపోయినానండి. ఆ గంట కొడతాడు 3 గంటలు అయిన తర్వాత వాడికి అప్పుడు గుర్తుకు వస్తుంది, అరేరేరేరే ఆ పరీక్ష హాల్లో గుర్తు రాలేదండి అన్నాడు. పరీక్ష హాల్లో గుర్తు రాకపోతే హాల్ను బయట గుర్తుకొస్తే ఏం ప్రయోజనం? అప్పుడు గుర్తుకొచ్చి వాళ్ళ అమ్మకి చెప్తాడు, నాకు గుర్తొచ్చిందమ్మా. వరే ఎక్కడ గుర్తొచ్చిందిరా అన్నాడు, హాలు బయట గుర్తొచ్చిందా. అదేవిధంగా మనం శాస్త్రం చదివేటప్పుడు ఆ కృష్ణ పరమాత్మ మాట్లాడే మాటల్లో దాని భావాన్ని అర్థాన్ని తెలుసుకొని దాన్ని మన జీవితంలోకి అన్వయించుకుంటూ ఉండాలి. ఇది పరీక్ష హాల్. పరీక్ష హాల్, ఈ శరీరం వదిలిపెట్టడం ఏంటంటే అవుట్ ఆఫ్ ద హాల్ అని అర్థం. ఈ శరీరంలో ఉన్నప్పుడే జీర్ణించుకోవాలి శాస్త్రాన్ని. అందుకని నిష్ఠతో చదవాలి, నిష్ఠతో చదవాలి. చదువుతున్నారు మీరు కనుక ఈ శరీరంలో ఉండడమే హాల్లో ఉండడం అని అర్థం. ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఏం ప్రయోజనం ఉండదు. చూసారా, ఆ విద్యార్థికి ఆ సమయంలో గుర్తొస్తేనే గోల్డ్ మెడల్ వస్తుంది, ర్యాంక్ వస్తుంది, పాస్ అవుతాడు. లేకపోతే ఏమిటి, ఫెయిల్ అన్నాడు. నాకు హాల్ బయటకు గుర్తొచ్చిందని చెప్పి ఎగ్జామినర్కి చెప్తే, ఆ పరీక్ష కరెక్షన్ చేసి పేపర్ ఆయనకి చెప్తే వేస్తాడా మార్కులు? పాపం, కొంచెం 1 నిమిషమేనండి తేడా. ఇట్లా బయటికి వెళ్ళాడు వాడి గుర్తుకు వచ్చిందంటే, ఒరేయ్ అక్కడ వచ్చి ప్రయోజనం లేదు నాయన, ఇక్కడ రావాలి గుర్తు. అదేవిధంగా జీవించి ఉండగానే ఇక్కడే నేను బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోగలగాలి. అంతేగాని ఇదో పుణ్యం కోసం చదవడం లేదు భగవద్గీత. పుణ్యం వస్తుంది, మీరు వద్దన్నా వస్తుంది, మీరు కాసేపు నిద్రపోయినా వస్తుంది కుర్చీలో. పుణ్యానికి ఢోకా లేదు, పుణ్యం వచ్చి తీరుతుంది. ఇక్కడ జ్ఞానం వచ్చిందా లేదా అనేదే క్వశ్చన్. అర్థమైందా? పుణ్యం ఎప్పుడో వచ్చేసింది. ఏ రోజు మీరు హాల్లో పెట్టేశారో, కాలు పెట్టారో, పుణ్యం వచ్చేసినట్లే. ఆయన అప్పుడే శాంక్షన్ చేసేసాడు. కృష్ణ పరమాత్మ వెయిట్ చేస్తున్నాడు, పుణ్యం ఇచ్చేశాను, జ్ఞానం వచ్చిందా లేదా వీడికి. ఇంకా 10 శ్లోకాలే ఉన్నాయి, వచ్చింది అని చెప్తాడా లేదా అర్జునుడు లాగా అని చెప్పేస్తున్నాడు. అర్జునుడు చెప్పేస్తాడు, నా అజ్ఞానం పోయింది కృష్ణ అని చెప్పేస్తాడు అర్జునుడు. మనం చెప్పగలగాలి, భయపడవాకండి. ఓకే, బ్రహ్మభూత అన్నాడు. అలా బ్రహ్మాన్ని తెలుసుకున్న వ్యక్తి అంటే బ్రహ్మప్రాప్త అంటే పరోక్షంగా తెలుసుకున్నాడు. మొదట ఏమిటి, శాస్త్రంలో విని ఆహా బ్రహ్మం ఉన్నాడు, ఆ బ్రహ్మం అంతటా ఉన్నాడు, ఈ శరీరంలోనూ ఉన్నాడు అని తెలుసుకున్నాడు, అర్హత కలిగి ఉన్నాడు. అలా ఉండి ఏం చేస్తున్నాడు, ప్రసన్నాత్మ, ప్రసన్నంగా ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు, నిధిధ్యాసనం చేస్తూ ఉన్నాడు. చేయంగా 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 ఏమైంది, నా శోచ్యతి న కాంక్షతి, దేని మీద ఆశ పెట్టుకోడు, దేన్ని ద్వేషించడు. నా శోచ్యతి అంటే దేని మీద దిగులు చింత ఉండదు. న కాంక్షతీనరు, సుఖం వచ్చినప్పుడు దాన్ని ఉండాలి ఉండాలి అని చెప్పి కోరుకోడు. దుఃఖం వచ్చినప్పుడు అయ్యో వచ్చింది అని చెప్పి కలవరపడడు. చెప్పారు కృష్ణ పరమాత్మ, న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య, నోద్విజేత్ అప్రియ, ప్రియం ఉన్నా వచ్చినా కూడా న ఉద్విజేత్ అని చెప్పారు కృష్ణ పరమాత్మ 6వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో. సమహ సర్వభూతేషు ఉన్నాడు, సర్వేషు భూతేషు, అన్ని భూతముల యందు మనస్సుని సమానంగా ఉంచుకుంటాడు. ఎవరిని ద్వేషించడు, ఎవరిని పొగడడం ఉండదు, ద్వేషించడం ఉండదు. పొగడొచ్చు కదండి అన్నాడు. ఎవరిని పొగడాలి, అనాత్మ శరీరాన్ని పొగడడం ఎందుకు? ఆత్మని పొగడవలసిన పని లేదు, అనాత్మని కూడా పొగడవలసిన పని లేదు. ఎందుకంటే అనాత్మ శరీరం జడం, అది పొగడతక అనర్హం. ఆత్మ పొగడవలసిన పని లేదు, అది ఎప్పుడూ ఉన్నతమైనదే. ఇంకెవరిని పొగడాలి, పొగడాలంటే తెలుసా, పొగడాలి కాదు, పొగడాలంటే ఎప్రిసియేషన్, కీర్తించడం. ఎవరిని కీర్తించాలి, ఎవరిని కీర్తించక్కర్లేదు. అందుకని జ్ఞాని ఎప్పుడు ఒకే రకంగా ఉంటాడు. అర్థమైందా? ఆత్మని కీర్తించక్కర్లేదు, శరీరాన్ని కీర్తించే అర్హత లేదు శరీరానికి, మనస్సుకి. అర్థమైందా? అందుకని సమం సర్వేషు భూతేషు అన్నాడు. అన్ని భూతమనయందు సమమైనటువంటి ఆత్మని దర్శిస్తాడు కాబట్టి న కాంక్షతి న శోచతి. అయితే ఏమిటి, మద్భక్తిం పరాం మద్భక్తిం లభతే అన్నాడు. అంటే చతుర్విధ భజంతే మామని చెప్పి 12వ అధ్యాయంలో చెప్పారు కదా, అర్థ అర్థార్థి జిజ్ఞాసు జ్ఞాని భక్త. ఆ జ్ఞాని భక్త అవుతాడు ఇతను, అయ్యి మద్భక్తిం పరాంభక్తి అంటే పరాభక్త అయి జ్ఞాని జ్ఞానిభక్త అయి నన్ను పొందుతాడు అన్నాడు. అంటే ఆ పరం భక్తి అంటే జ్ఞానిభక్తిని పొంది నాలో లీనమైపోతాడు అన్నాడు. తర్వాత శ్లోకం 55.
భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతి తదనంతరం.
వైరస్ బ్యాక్టీరియాకి అవి అటాక్ చేస్తాయి మనిషిని. వైరస్ స్వైన్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, అంద ఫ్లూ, డెంగ్యూ ఏదో వస్తాయి కదా, ఇవన్నీ కూడా మలేరియా, టైఫాయిడ్, ఇవన్నీ ఎందుకు వస్తాయంటే శరీరంలో రోగ నిరోధక శక్తి లేనప్పుడు వస్తాయి. ఇమ్యూన్ సిస్టమ్ అంటారు. రోగ నిరోధక శక్తి లేనప్పుడు ఆ రోగం పట్టుకుంటుంది మనిషికి. అందుకే నిరోధక శక్తి ఉండాలి ఎప్పుడు కూడా, నియంత్రించే శక్తి ఉండాలి, దాన్ని ఆపేటటువంటి శక్తి ఉండాలి, దాన్ని రోగ నిరోధక శక్తి అంటారు. అదేవిధంగా రోగ నిరోధక శక్తికి ఏం చేస్తాం, మంచి ఆహారం తింటాం, మంచి ఎక్సర్సైజ్ చేస్తాం, మంచి నీళ్లు తాగుతాం, మంచి వాతావరణం, ఇవన్నీ చేస్తామా లేదా? అదేవిధంగా ఈ సంసారం అనే రోగానికి సంసారం అనే బ్యాక్టీరియా వైరస్ అండి. సంసారం అజ్ఞానం అనే బ్యాక్టీరియా వైరస్కి నిరోధక శక్తి ఏమిటి అంటే వేదాంత తరగతి అన్నారు. భగవద్గీత క్లాస్, ఉపనిషత్తు క్లాస్ అన్నారు. రోగ నిరోధక శక్తి, ఏ రోగ నిరోధకం అంటే ఏ బ్యాక్టీరియా వైరస్ అంటే అజ్ఞానం అనేటువంటి ఈ బ్యాక్టీరియా వైరస్, సంసారం, మరణ, జనన మరణ చక్రం, ఈ దుఃఖం అనేటువంటి సంసారం నుంచి బయటపడాలి అంటే రోగ నిరోధక శక్తిని పెంచుకునే మార్గం ఒక్కటే ఏమిటంటే సోమవారం సోమవారం క్లాస్ అన్నారు. ఇప్పుడు అర్థమైందా ఎందుకు చదువుతాము మనం? మానసికమైనటువంటి దౌర్బల్యం, అజ్ఞానం లేచేటటువంటి మానసికమైనటువంటి దౌర్బల్యం పోవాలి అంటే శాస్త్రం చదవాలి. ఎందుకని ఈ చాలా ముఖ్యమైన శ్లోకం ఇది కూడా. భక్త్యా మాం అభిజానాతి, అపరాభక్తి ఉన్నది కదా. అపరాభక్తి అంటే ఏం భక్తి? ఏకరూప భక్తి, విశ్వరూప భక్తి. ఫస్ట్ ఏకరూప భక్తి ఉండాలి. అది కావాలి ఇది కావాలని చెప్పి ఏదో ఒక భక్తితో ఉండు నాయన, నాస్తికుడివి కావాకు అన్నాడు. ఏదో ఒక భక్తిలో ఉండు. ఆ అపరాభక్తిలో నుంచే చిన్నగా భక్త్యా, ఆ భక్తి మూలంగా కర్మలక్షణ భక్తి, ఉపాసన లక్షణ భక్తి, కేర్ ఆఫ్ 12th చాప్టర్. మాం అభిజానాతి అన్నారు. ఆస్తికుడైన వాడు ఏదో ఒక రోజుకైనా భగవంతుణ్ణి తెలుసుకుంటాడు ఆస్తికుడైతే. అందుకని ఆస్తికుడికి లక్షణాలు ఏమంటే కొంచెం విభూతియో కుంకమో చంద్రమో పెట్టుకుంటే ఆస్తికుడి లక్షణం. ఎందుకంటే ఆయన సింబల్స్ అవన్నీ. నేను ఆయన నమ్ముతానండి పెట్టుకో విభూతి అన్నాడు. ఆ భగవంతుని నమ్ముతానండి అయితే పెట్టుకో విభూతి పంగనామం నామం పెట్టుకో అన్నాడు. లేదా రుద్రాక్ష మాల వేసుకో, పసుపుటిగా మాల వేసుకో, లేదు బయటకు చూపించడం ఇష్టం లేకపోతే లోపల మెళ్ళ వేసుకో, ఎవరికి కనపడి నీ వాకు, ఇట్లాంటివన్నీ దేనికంటే నేను ఆస్తికుణ్ణి అని చెప్పి తెలియజేయడం కోసం. ఆస్తికుణ్ణని తెలియజేస్తూ ఉంటే ఏమి చేస్తుందంటే నేను జాగ్రత్తగా ఉంటాను, ఈవిని దేవుణ్ణి నమ్మేవాడు, ఇతను తప్పు చేయడు అని చెప్పి ప్రజలందరూ కూడా ఆ వ్యక్తికి మంచి కోసం ఎదురు చూస్తారు. వీడు భయపడతాడు తప్పు చేయడానికి. చూడండి ఇందులో ఎంత సూక్ష్మం ఉందో. ఇప్పుడు ఈ కాషాయం కట్టుకున్నాను అనుకోండి, ఐఎమ్ వెరీ మచ్ రెస్పాన్సిబుల్. ఎందుకంటే జనం ఎదురు చూస్తారు సన్యాసి అంటే ఇలా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, ప్రేమ, ఆప్యాయత, కరుణ, మంచి మనస్సు, మంచి అలవాట్లు కదా. అంటే ఇప్పుడు ఏమిటంటే ఇది కమిట్మెంట్, కమిట్మెంట్ అన్నమాట. దీనికోసమైనా నేను ఉండడం కోసం ప్రయత్నం చేస్తాను భయంతో శ్రద్ధతో. ఇది తీసుకున్నాను ఇలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్పి ఆ ప్రజలు ఎదురు చూస్తున్నారు, దానికోసమే ఈ మనస్సు ఏమవుతుంటే ఎందులో ఉండి ఉండి అలవాటు పడతామో అదే అయిపోతాం మనం. అదేవిధంగా వ్యక్తులు నేను భగవంతుడు భక్తుణ్ణి అని చెప్పుకోవడంలో తప్పు లేదు. ఇంకా చెప్పుకుంటే ఈయన ఎప్పుడు నీ మీద మానిటర్ చేస్తూ ఉంటారు, అందరు చెక్ చేస్తూ ఉంటారు. చూడండి, అయ్యప్ప మాల వేసుకున్న అతను సిగరెట్ తాగుతుంటే, ఒరే సిగరెట్ తాగుతున్నాడు వాడు, మాల వేసుకున్నాడు, దీక్ష తీసుకున్నాడు, చూస్తావా లేదా అంటే వాడు భయపడాలి ఇలా చేయడానికి. భయపడటం లేదు, ఏం చేస్తాం, భయపడాలి, భయపడితే మంచిది. అందుకంటే ఏమిటి, నేను ఇలా ఒక బాధ్యతలో ఉన్నాను, ఒక దీక్షలో ఉన్నాను, ప్రజలందరూ చూస్తున్నారు నన్ను అన్నప్పుడు ఏమవుతుందంటే మనం జాగ్రత్తగా ఉంటాం. అందుకనే ఆ యొక్క భగవంతుడికి సంబంధించినటువంటి సింబల్స్ను మనం వేసుకోవడం వల్ల మనం వీఆర్ వెరీ మచ్ కమిటెడ్ అని అర్థం. లేకపోతే ఏమవుతుందంటే నేను అవన్నీ పెట్టుకోనండి, నాకు అవన్నీ అక్కర్లేదంటే ఎవరు చూడరు కదా, ఎవరు చేయరు కదా, మనకు మనసు తెలియకుండానే తప్పుడు మార్గంలో పోవడానికి ఆస్కారం ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. అందుకని మన వాళ్ళు ఊరికే చెప్పారు అవన్నీ పెట్టుకోమని. ఎందుకు చెప్పారు, ఇలా ఉన్నావు అంటే నువ్వు ఇది ఇంట్లో చెయ్యాలి, ఇలా ఉండాలి అని చెప్పి నియంత్రణ కోసం పెట్టారు. ఆ నియంత్రణ దేనికంటే ఎవరు చూడకపోయినా కూడా నేను నియంత్రణలోనే ఉంటాను అనేది వేరే విషయం. అది పెద్ద ఎదిగిన తర్వాత, ఎదిగేటప్పుడు మనిషికి కావాలి ఇవన్నీ కూడా. చెట్టు ఎదిగేటప్పుడు కంచె కావాలి కదా, ఫెన్సింగ్ కావాలి. బాగా ఎదిగిన తర్వాత దాన్ని ఎవరు ఏమి చేయలేరు. అదేవిధంగా వ్యక్తి ఎదిగేటప్పుడు సంస్కారాలు కావాలి. ఆ సంస్కారాలు ఉంటేనే ఆ వ్యక్తి ఎదుగుతాడు, భయపడతాడు సమాజానికి, భయపడి సన్మార్గంలో ఉంటాడు. సన్మార్గంలో ఉంటే ఎవరికి మంచిది, ఆ వ్యక్తికే కదా మంచిది. కనుక ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనల్ని మనం నియంత్రించుకోలేనే శక్తి వచ్చే వరకు బాహ్య విషయాలు మనల్ని నియంత్రించాలి. బాహ్య విషయాలంటే దైవిక సంబంధమైనటువంటి సింబల్స్, మార్క్స్, అవన్నీ మనల్ని నియంత్రిస్తాయి. ఇలా రుద్రాక్షమాల వేసుకున్నాను నేను, స్ఫటికమాల వేసుకున్నాను, అవి వేసుకున్నప్పుడు దాన్ని చూడగానే భయం వేస్తుంది మనకే. ఏదైనా తప్పు చెప్పడానికి, పొరపాటు చేయడానికి భయపడతాం. 100 సార్లు చెప్పేదాన్ని 50 సార్లు చెప్తాం, ఎలాగే తగ్గుతుంది కదా నెంబర్. మద్భక్త్యా భక్త్యా మాం అభిజానాతి. చూడండి, ఆ భక్తి ఉన్న వ్యక్తి ఒకరోజుకి మనందరికీ బెలూన్లు అంటే ఇష్టం లేదు. ఇష్టం అంటే ఇష్టం ఉన్నా కూడా దాని మీద మనకి ఎప్పుడో సన్యాసం వచ్చేసింది కదా. బెలూన్ను వదిలిపెట్టడం, లోపల ఇంట్లో ఉన్నటువంటి వాటిని వదిలిపెట్టడం కాదనైనా, శరీరం మీద అభిమానాన్ని వదిలిపెట్టు, నేను నాది అనే అభిమానాన్ని వదిలిపెట్టు, అది నిజమైన సన్యాసం అన్నారు. అప్పుడే నన్ను తెలుసుకోగలుగుతాడు ఈ వ్యక్తి. మాం అభిజానాతి అపరోక్షతయా. కింద శ్లోకంలోనూ పరోక్షంగా మొదట వింటాడు శాస్త్రంలో, తర్వాత తర్వాత స్వామిని చెప్పింది, కృష్ణ పరమాత్మ చెప్పింది కరెక్ట్, 100% రైట్. అభిజానాతి అన్నారు, అది అపరోక్ష జ్ఞానం. పరోక్ష జ్ఞానం వస్తే కదా తర్వాత అపరోక్ష జ్ఞానం వస్తుంది. అపరోక్ష జ్ఞానం అంటే డైరెక్ట్ నాలెడ్జ్, పరోక్ష జ్ఞానం అంటే ఇండైరెక్ట్ నాలెడ్జ్. ఏదో పాపం స్వామిని చెప్తున్నారు, వింటూనే ఉన్నా కానీ నాకెక్కడ బ్రహ్మంగా కనపడలేదు, నేను భ్రమ తెలుస్తున్నది నాకన్నాడు. నాయన తొందరపడవాకు, ఒకరోజు కాకపోతే ఒకరోజుకైనా తెలుస్తుంది. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, అభేదతయా, నేను అతను వేరు కాదు అనేటువంటి విధంగా తెలుసుకుంటాడు అని అర్థం. కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, ఎన్ని కర్మలు చేసినా ఆ కర్మల వల్ల వచ్చే ఫలం చాలా అల్పం, జ్ఞానం వచ్చే వల్ల వచ్చే ఫలం అతి అధికం అన్నాడు. ఉదాహరణ చెప్తారు భాష్యంలో ఆచార్యుల వారు, శంకరాచార్యుల వారు. ఆవగింజకి పర్వతానికి ఎంత భేదం ఉందండి. కర్మఫలం, మనం చేసే వ్రతాలు పూజలు చెయ్యొద్దని కాదు, వాటి వల్లనే ఫలం వస్తుంది, జ్ఞానం వస్తుంది అనుకోకూడదు. ఆ వాటి వల్ల వచ్చే ఫలం ఆవగింజతో సమానం. వ్రతాలు యాగాలు పూజలు ఎన్ని చేసినా కూడా మనస్సుని చిత్తశుద్ధిని ఇస్తాయే కానీ అవి అజ్ఞానాన్ని పోగొట్టం, అవన్నీ ఆవగింజతో సమానం. కానీ మీరు ఇక్కడ చదివే చదువు, వారం వారం వచ్చి వినే చదువు ఎంత ఫలాన్ని ఇవ్వబోతున్నది, ఇస్తుంది అంటే ఆ పర్వతంతో సమానం. ఆవగింజకి పర్వతానికి ఎంత భేదం ఉంది, ఈ జ్ఞాన యోగానికి కర్మ యోగానికి అంత భేదం ఉంది. మనవాడు ఇంకోటి చెప్తారు, నక్కకి నాగలోకానికి అంత దూరం అంటారు. అలా చెప్పడం బాగుండదని చెప్పి శంకరాచార్య వారు ఆవగింజకి పర్వతానికి ఉన్నంత తేడా ఉందన్నారు. ఓకే, తర్వాత మాం అభిజానాతి, ఎలా తెలుసుకుంటాడు, తత్వత నిజంగా నా స్వరూపాన్ని తెలుసుకుంటాడు. ఏదో విధంగా కాదు, ఎలా తెలుసుకుంటాడంటే, యహా యావాను అస్మి, నేను ఎంత దూరంగా వ్యాపించి ఉన్నానో అన్ని రూపాల్లో నేనే ఉన్నానని తెలుసుకుంటాడు. సచ్చిత్ రూపంగా నన్ను తెలుసుకుంటాడు అన్నారు. సద్రూపేణ చిత్రూపేణ నన్ను తెలుసుకుంటాడు. యావాన్ అస్మి అన్నారు, నేను ఎంత విశాలంగా అంతటా వ్యాపించి ఉన్నానో తెలుసుకుంటాడు. తతః తర్వాత జ్ఞాత్వా మాం జ్ఞాత్వా నన్ను తెలుసుకొని, తత్వతః తదనంతరం విశతే నా యందు ప్రవేశిస్తాడు అన్నాడు. ప్రవేశిస్తాడు అంటే ప్రవేశించడం కాదు, అక్కడేమో డిస్టెన్స్ టైము ఉండదు. ఏదో నది గనక సముద్రంలోకి పోయి చేరినట్లు అట్లా డిస్టెన్స్ టైమే ఉండదు ఇక్కడ. తదనంతరం అనే విషయాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి అన్నారు. సరిగా అర్థం చేసుకోవడం అంటే ఏమిటి, ఆ కాల వ్యవధి ఉండదు, వెంటనే అని అర్థం. తిన్న తర్వాత ఆకలి తీరుతుందా, తినేటప్పుడే ఆకలి తీరుతుందా, తిన్న తర్వాత ఒక గంటకు ఆకలి తీరుతుందా అన్నట్ట ఎవడో. మరి తిన్న తర్వాత గంటకు ఆకలి తీరితే తింటూనే ఉంటాడు గంట సేపు. తినే టైంలోనే అమ్మ నా ఆకలి తీరిపోయింది ఇంకా చాలు అంటామా లేదా. అదేవిధంగా వినేటప్పుడే తదనంతరం అంటే ఏమిటి, నన్ను తెలుసుకోవడం, అహం బ్రహ్మాస్మి అనడం ఒకేసారి ఇమ్మీడియట్లీ అని అర్థం, గ్యాప్ లేదు. అయితే ఏమిటి అన్నారు. అయితే ఏమిటి, మళ్ళీ కర్మయోగానికి రా నాయన అర్జున, చెప్తాను విను అన్నాడు.
సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం.
మొదట తనలోనే ఆత్మస్వరూపంగా ఉన్నాడు ఆ పరమాత్ముడని తెలుసుకోవడం, తర్వాత ఈ ఆత్మే అంతటా ఉందని తెలుసుకోవడం, యావాన్ అస్మి తెలుసుకోవడం, తర్వాత అది తప్ప ఆత్మ తప్ప మరేమీ లేదు అని తెలుసుకోవడం. అది సర్వకర్మాణి అపి అంటే కర్మయోగం చెప్తున్నారు. ఇలాంటి స్థితి పొందాలి అంటే ఏం చేయాలి, కర్మయోగం చేయాలి, నిత్య నైమిత్తిక కర్మలు చేయాలి. సర్వకర్మాణి అపి కుర్వాణ, అన్ని పనులు చేస్తూనే ఉన్నారు. మద్వ్యపాశ్రయ అన్నారు అంటే నా మీద ఆధారపడి చేయవలసింది. మద్వ్యపాశ్రయ అంటే నా మీద ఆధారపడి చేస్తూ ఉన్నారు. నా మీద ఆధారపడి చేయడం అంటే ఏమిటి, ఈశ్వరార్పణ బుద్ధితో చేసేటప్పుడు కర్తగా ఈశ్వరార్పణ బుద్ధి, ఫలం వచ్చేటప్పుడు ప్రసాద బుద్ధి, ఇది మద్వ్యపాశ్రయ అన్న. అవాప్నోతి అన్నారు, అలా గనక చేస్తే శాశ్వతం అవ్యయం పదం మత్ప్రసాదాత్ అవాప్నోతి, నా యొక్క కరుణ వల్ల ఆ వ్యక్తి నా యొక్క స్థానాన్ని పొందుతాడు అన్నాడు. అంటే దైవ అనుగ్రహం చాలా అవసరం అన్నారు. మన ప్రయత్నం కాదు, దైవ అనుగ్రహం ఉండాలి. అందుకని నిత్యం దైవ పూజ, దైవ ప్రార్థన, ప్రార్థన వినయంతో కూడినటువంటి కర్మయోగం కావాలి. కర్మయోగం మాత్రమే చేస్తూ ఉంటే అహంకారం వచ్చేస్తుంది, నేను చేస్తున్నాను అనేటువంటి. చాలామంది చేస్తారు కర్మయోగం, చేసేటప్పుడు వాళ్ళకి అహంకారం వస్తుంది. వినయంతో కూడిన కర్మయోగం కావాలి. ఎంతెంత వినయం ఉంటే అంతంత శుభం కలుగుతుంది. అదే చెప్తున్నారు, మద్వ్యపాశ్రయ అంతే వినయంతో, భక్తితో, అహంకారం లేకుండా. అలాంటప్పుడు శాశ్వతమైన పదం దొరుకుతుంది, లేకపోతే అశాశ్వతమైంది. మన సుఖం కూడా అశాశ్వతంగా ఉంటుంది, శాంతి కూడా అశాశ్వతంగానే ఉంటుంది. సో శాశ్వత సుఖం కావాలి, శాశ్వతమైన శాంతి కావాలంటే ఏం చేయాలంటే తర్వాత శ్లోకాలు కూడా విను అంట. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.
ஸ்ரீ குருப்யோ நமஹ. ஹரிஹி ஓம்.